మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 4వ స్కందం 27వ అధ్యాయంలో 13వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు చర్చించుకుందామంట. సో మంగళాచరణం చేసుకుని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షోరన్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రీష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీనితే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూప్యశ్చ కృపాసింధూభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. సో మనము చర్చించుకుంటాం పురంజనుడి కథ. సో పురంజనుడు ఇప్పుడు తన భార్య పిల్లల పట్ల ఎంతో ఆసక్తితో వైవాహిక జీవితంలో మునిగిపోయి సంపూర్ణంగా ఆధ్యాత్మికత జీవిత లక్ష్యం గురించి మర్చిపోయి జీవిస్తున్నాడు. ఎన్నో కర్మకాండ కార్యక్రమాల్లో కూడా నిమగ్నమైపోయాడు. అలా సమయం గడుస్తూ ఉంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది నెక్స్ట్ అనే విషయాన్ని మనం ఈరోజు చర్చించుకుందామంట. 13వ శ్లోకం. చండవేగ ఇతి ఖ్యాతో గంధర్వాధిపతిర్నృప గంధర్వాస్తస్య బలినః షష్ట్యుత్తర శతత్రయం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ రాజా, గంధర్వ లోకంలో ఒక గంధర్వ రాజు ఉన్నాడు. ఆయన పేరు చండవేగ. ఆయన కింద 360 మంది ఎంతో శక్తివంతమైన గంధర్వ సైనికులు కూడా ఉన్నారు. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, చండవేగ అంటే ఎవరంటే కాలం. కాలాన్ని ఇక్కడ చండవేగ అనే పేరుతో చెప్పారన్నమాట. సమయం కాలం ఎవరి గురించి ఆగదు. చండవేగ అంటే ఏంటి అంటే ఎంతో వేగంగా పయనించి వెళ్ళిపోయేది సమయం ఎవరి కోసం ఆగదు. సో ఇక్కడ 360 ఎంతో శక్తివంతమైన సైనికులు ఎవరు, 360 రోజులు అంటే ఒక సంవత్సరం కాలం. సో ఈ విధంగా ఇది 360 రోజుల్ని ఒక సంవత్సరాన్ని సూచిస్తుందన్నమాట సైనికులు అంటే. సో ఇలా మామూలుగా ఏంటంటే, ఇలా సమయం అనేది ప్రతిరోజు సూర్యోదయం అవగానే మళ్ళీ సూర్యాస్తం అయిపోతుంది సాయంత్రం. సో ఒకరు వాయువు అలా సూర్యోదయం సూర్యాస్తం ప్రతిరోజు అయినప్పుడల్లా ఒకరు ఆయువు తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా సమయము ఒకరి జీవితకాలాన్ని, సమయం గడిచిన కొద్ది ఒకరి జీవితకాలం తగ్గిపోతూ ఉంటుంది. ఎవరు కూడా దీన్ని ఆపలేరు. కానీ ఇప్పుడు ఎవరైనా భక్తిలో నిమగ్నమైపోయి ఉంటే, శుద్ధ భక్తి చేసుకుంటున్నారు అనుకోండి, డివోషనల్ సర్వీస్ భక్తి చేసుకుంటే మాత్రం ఆ వ్యక్తిని ఈ యొక్క సమయం స్పర్శించలేదు. సూర్యుడు ఉదయించినా అస్తమించినా ఆ వ్యక్తిని మాత్రం ప్రభావితం చేయలేదు. ఆ వ్యక్తి ఆయుర్హరతి వైపుంసముదయన్న సంచయన్న సౌ. సో మామూలుగా అయితే వేరే వ్యక్తుల ఆయువు తగ్గిపోతుంది, కానీ భక్తుల ఆయువు తగ్గిపోదంట. ఎందుకు? సో మామూలుగా ఏంటంటే, ఎవరైతే భగవంతుడు భక్తిలో నిమగ్నమై భగవంతుడికి సేవ చేసుకుంటూ ఉన్నారో వాళ్ళ ఒకటే కోరిక, భగవంతుడికి సేవ చేసుకుంటూ ఉండాలి, భక్తి చేసుకోవాలని. ఆ కోరికతోనే వాళ్ళు భగవంతుడిని సంతృష్టిపరచడానికి సేవ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకెందుకు సమయం ప్రభావితం చేయలేదు? వాళ్ళ ఆయువు ఎందుకు హరించలేదు? సూర్యాస్తం, సూర్యోదయం లేకపోతే ఇలా సమయం గడిచిన కొద్దీ అంటే, ఒకవేళ వాళ్ళకు మృత్యు వచ్చేసింది అనుకోండి, భక్తులకి, భక్తులు భక్తి చేసుకుంటున్నారు, మృత్యు వచ్చేసింది అనుకోండి, వాళ్ళకి ఏమీ ఫరక పడదు, ఏమీ తీరాలేదన్నమాట. ఎందుకు? చనిపోతే ఏమవుతుంది? ఈ శరీరాన్ని వదిలేస్తారు. వాళ్ళు భక్తి చేసుకుంటున్నారు కాబట్టి నెక్స్ట్ అదే చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు ఏ శరీరం ప్రాప్తించినా లేకపోతే భగవద్ధామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు భగవంతుడి భక్తి కొనసాగిస్తూనే ఉంటారు. సో వాళ్ళకి ఏమాత్రం డిఫరెన్స్ లేదు, ఈ శరీరం కాకపోతే ఇంకో శరీరం, ఈ భౌతిక శరీరం లేకపోతే ఆధ్యాత్మిక శరీరంలో, ఆధ్యాత్మిక లోకంలో వెళ్ళి సేవ చేసుకుంటూ ఉంటారు. సో లాస్ లేదనమాట. సో సమయం ఏమాత్రం ప్రభావితం చేయలేదు. అదేంటండి మరి, కర్మీలు లేకపోతే ఎవరైతే భౌతికవాదులు ఉన్నారో వాళ్ళు కూడా చచ్చిపోతే ఇంకొక శరీరాన్ని ధరిస్తారు కదా, ఆత్మ ఎలాగో చావు కదా, ఆత్మకి ఎలాగో చావు లేదు కదా, వాళ్ళకు కూడా మరి సమయం ప్రభావితం చేయలేదు కదా. అంటే ఎందుకు వాళ్ళకు ప్రభావితం చేస్తుంది సమయం, వాళ్ళ ఆయువుని ఎందుకు హరించేస్తుంది అంటే, వాళ్ళు ఇప్పుడు ఎన్నో ప్లాన్లు చేసుకుంటారన్నమాట, ఎన్నో డబ్బులు సంపాదిస్తున్నారు, ఎన్నో ఆస్తులు సంపాదిస్తున్నారు, లేకపోతే ఎన్నో కార్యాలు చేస్తున్నారు, ప్లాన్స్ చేస్తున్నారు. రేపు ఇలా నేను భోగిస్తాను, నేను రేపు ఇలా ఎంజాయ్ చేస్తాను, నిన్న తర్వాత పిల్లలతో కానీ, నా కూతుళ్ళ కొడుకులు, ఇంకా మిగతా వంశంలో ఉన్న వాళ్ళతో కానీ, ఫ్రెండ్స్తో కానీ, లేకపోతే ఎన్నో ప్లాన్స్ చేస్తున్నారు వాళ్ళు బతకడానికి, భవిష్యత్తులో ఎలా భోగించాలనే దానికి. సో ఈ మృత్యు సమయంలో ఆ ప్లాన్స్ అన్నీ ఇంకా జీరో, అవి ఇంకా పనికిరావు అన్నమాట. చచ్చిపోయాడంటే వ్యక్తి అతను చేసిన ప్రయత్నం అంతా ఇంకా శూన్యం, దేనికి పనికిరాదు. అతను సంపాదించిన డబ్బు అంతా దేనికి పనికిరాదు అతనికి. సో మళ్ళీ ఇంకో జన్మ అతను కంపల్సరీ భౌతికవాది కాబట్టి ఇంకో జన్మ ఎక్కడో ఎత్తుతాడు. పాపాలు చేసుకుంటే ఇంకా పాపయోని దొరుకుతుంది, శిక్ష దొరుకుతుంది. తర్వాత ఎక్కడో ఒక ఇంకో జన్మ అనేది దక్కుతుంది, మనిషో పశువు జన్మ దక్కుతుంది. కానీ అక్కడ ఇప్పుడు ఈయన చేసుకున్న ప్లాన్స్ అన్నీ, సంపాదించుకున్నదంతా కూడా, సమకూర్చుకున్నదంతా కూడా ఆయనతో పాటు పోదు. సో మళ్ళీ ఆ వ్యక్తి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా ఈ భౌతిక ప్రపంచంలోనే, భౌతిక జగత్తులోనే అలా భ్రమిస్తూ ఉంటాడన్నమాట వ్యక్తి. సో అందుకనే వీళ్ళకి భయం. ఎవరైతే అభక్తులో వాళ్ళకి చాలా భయం. ఇప్పుడు కరోనా నడుస్తుంది, మృత్యు అంటే చాలా భయం. ఎందుకు? ఇప్పుడు మృత్యు వచ్చేసిందంటే ఎన్నో ప్లాన్లు వేసుకొని పెట్టుకున్నాను నేను, సడన్గా ఇప్పుడు చచ్చిపోతే, ఎంతో కష్టపడ్డాను, ఎన్నో చేశాను, ఎన్నో చేయాలనుకున్నాను, అవన్నీ ఏమైపోతాయి, టెన్షన్, భయం. కానీ భక్తులకి ఏమి టెన్షన్ లేదు. నిజంగా మీరు భక్తి చేసుకుంటున్నారు, అదే మీ జీవిత లక్ష్యం అయితే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో చచ్చిపోతాం అంతే కదా, ఏం జరుగుతుంది, కంటిన్యూ చేస్తాం భక్తి. మనం నిజంగా భక్తి చేసుకోవాలనుకుంటే, నిజంగా సరిగ్గా భక్తి చేస్తే ఆ వ్యక్తి భయపడ్డు. ప్రపంచంలో ఏం జరిగినా సరే దానికి భయపడ్డు భక్తుడు. భగవంతుడి శరణాగతుడైన వ్యక్తి ఎప్పుడూ భయపడ్డు, దేనికి భయపడ్డు. ఎందుకు? అతను భగవంతుడికి శరణైపోయాడు, భగవంతుడికి సేవ చేసుకోవడం ఆయన ముఖ్యమైన జీవిత లక్ష్యం, ఇంక వేరే లక్ష్యం లేదనికి. అది అతను మృత్యు తర్వాత కూడా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. సో అతనికి భయం లేదు. సో అందుకనే ఇక్కడ ఇది, ఎవరైతే ఇంద్రియ తృప్తికి ఆసక్తితో ఉన్నారో వాళ్ళకి చాలా భయం వేస్తుంది. మీరు ఎంత భయపడుతున్నారు మృత్యు కంటే, మీరు ఇంద్రియ తృప్తి పట్ల, భౌతిక దేహం పట్ల అంత ఆసక్తి మీకుందని ఇది అర్థం చేసుకోవచ్చు. మీరు నేను భక్తిలో ఎంత ప్రగతి సాధించాను ఎలా అర్థం చేసుకోవచ్చు, నేను ఎంత భయపడతాను మృత్యుకి అని. భక్తిలో ఉన్నతి సాధించిన వాళ్ళు మృత్యుకి భయపడరు. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ శ్లోకంలో చెప్తారు ప్రభుపాద ద్వారా రాశారు, ముందు వచ్చి నెక్స్ట్ శ్లోకాల్లో చెప్తారు. ఈ గంధర్వుల్లో కూడా ఆడ మగ ఇద్దరు ఉంటారు. అంటే దీని అర్థం ఏంటంటే ఆడవాళ్ళు మగవారు ఇద్దరు కూడా వారి యొక్క ఆయువు తగ్గిపోతూ ఉంటుంది సమయానుసారంగా, సమయం ప్రభావంలో వాళ్ళ ఆయువు అనేది హరించుకుంటూ పోతుంది. గంధర్వ్యస్తాదృశిర్ అస్య మైథున్యశ్చ సితాసిత పరివృత్య విలుంపంతి సర్వకామా వినిర్మిత. ఇలా చండవేగతో సహా ఎంతోమంది గంధర్వీస్, గంధర్వీలు కూడా ఉన్నారంట. ఎంతమంది సైనికులు ఉన్నారో మగ సైనికులు, అంతేమంది ఆడవాళ్ళు కూడా గంధర్వీలు కూడా ఉన్నారంట. వీళ్ళందరూ కలిసి ఇంద్రియ భోగ విషయ వస్తువుల్ని దోచుకుంటున్నారంట. ఇంద్రియ భోగ చేయడానికి కావాల్సిన వస్తువులన్నింటినీ కూడా దోచుకుంటున్నారంట వీళ్ళందరూ కలిసి. అంటే 360 సైనికులు గంధర్వులు, ఇంకా 360 గంధర్వీలు, ఇంకా చండవేగ కాల ప్రభావంలో సమయానుసారంగా వీళ్ళు దోచుకుంటున్నారంట. సో ఇవేంటి ఈ 360, ఇవి పొద్దున రాత్రి అన్నమాట. ఈ విధంగా భౌతిక కార్యాలంటే ఏంటి అసలు? భౌతిక కార్యాలంటే ఇంద్రియ తృప్తి కోసం నిర్మించుకునే, తయారు చేసుకునే వస్తువులు, సాధనలు, అవే భౌతిక కార్యాలు. ఎలాగంటే ఇప్పుడు ఎంతోమంది పరిశోధకులు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు. ఆ సైంటిస్టులు ఎంతో పరిశోధన చేస్తున్నారు. ఎందుకు? ఇంకా బాగా కంఫర్టబుల్గా ఎలా ఉండాలి, ఇంకా సుఖంగా ఎలా జీవించవచ్చు. సపోజ్ కొంతమంది పరిశోధన చేస్తున్నారు మొబైల్ పైన, మొబైల్ పైన పరిశోధన చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, ఈ మొబైల్లో ఇంకా బాగా ఎలా మేము సంతృప్తి ఇంద్రియాలను భుగించుకోవచ్చు ఈ మొబైల్ ద్వారా. అబ్బా, మొబైల్కి ఇప్పుడు 2 గంటలు పడుతుంది ఛార్జింగ్ చేయడానికి, ఇంకా దీన్ని ఫాస్ట్గా ఛార్జింగ్ చేసి 10 నిమిషాల్లో ఛార్జింగ్ చేస్తే ఎలా ఉంటుంది. దీని బ్యాటరీ 1 రోజు కన్నా ఎక్కువ పనిచేయట్లేదు, ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 10 రోజులు బ్యాటరీ వచ్చే విధంగా ఎలా మనం కష్టపడి దానికోసం పరిశోధన చేస్తున్నారు. బుద్ధంతా తెలివంతా ఎంతో పెద్ద పెద్ద చదువులు చదివి, ఎంతో పరిశోధనలు చేసి, ఎంతో డబ్బుని వెచ్చించి, సమయాన్ని, మనిషి యొక్క విలువైన శక్తిని అంతా కూడా ఈ మొబైల్లో ఇంకా బాగా ఇంద్రియ భోగించడానికి ఎలా సువిధలు సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు పరిశోధకులందరూ. సో ఈ విధంగా వీటిని భౌతిక కార్యాలు అంటారన్నమాట. ఎందుకంటే ఇవాళ రేపు అందుకే రకరకాల మెషిన్లు సృష్టిస్తారు ప్రతిదానికి, ప్రతిదానికి మెషిన్లు, సాఫ్ట్వేర్లు ఇవన్నీ సృష్టిస్తున్నారు. ఎందుకు? మెషిన్లు తిని బ్రతుకుతారు వ్యక్తి. ఎన్నోసార్లు ప్రభుపాదులు అన్నారు ఈ ఫ్యాక్టరీలు, అప్పుడు బాగా ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు పెట్టేవారు. సో ప్రభుపాదులు ఈ నట్లు బోట్లు తింటారా? నట్లు బోట్లు తినేసి మనము నట్లు బోల్ట్లు తినేసి బతికేస్తామా? బతకలేం కదా. మనకి తినడానికైతే ప్రకృతి నుంచి, ప్రకృతి నుంచి భగవంతుడు సృష్టించిన ప్రకృతి ద్వారానే పెరిగే ధాన్యాలు, ఫలాలు, కూరగాయలు వీటిని తినే కదా బతికేది మనం. అంతేగాని నట్లు బోట్లు తినలేం కదా. సో అందుకనే వీళ్ళు ఇక్కడ చాలా కష్టపడుతున్నారన్నమాట ఇంద్రియాలను ఇంకా బాగా భోగించడానికి, రకరకాల సాధనల్ని, రకరకాల సువిధల్ని సృష్టించడానికి భౌతిక ప్రపంచంలో ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు సైంటిస్టులు, ఎంతో కష్టపడుతున్నారు. కానీ మృత్యు వచ్చినప్పుడు మాత్రం అన్ని మీరు ఎంత సమకూర్చుకున్నారో అంతా ఫినిష్. దాని తర్వాత మళ్ళీ ఇంకొక శరీరంలో ప్రవేశించి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అదే అనమాట. ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి వస్తుందన్నమాట. మళ్ళీ చిన్నప్పటి నుంచి అన్నీ నేర్చుకోవడం, మళ్ళీ ఇంద్రియాలు భోగించుకోవడానికి కష్టపడి, ఇంద్రియాలు భోగించుకోవడానికి సాధనాలు, సువిధల్ని సృష్టించుకోవడం, నిర్మించుకోవడం, సమకూర్చుకోవడం, ఇందులోనే జీవితాంతం దాన్ని భోగించడం ఇంద్రియాల్ని. దీన్నే ప్రహ్లాద్ మహారాజ్ అంటారు, పునశ్చర్విత చర్వనానం నమిలిందే నమలడం అనమాట. ఇక రకరకాల వ్యక్తులు రకరకాల ఇంధనాలు, రకరకాల మెషిన్లు సృష్టిస్తారు, కానీ చేసే పని అదేనమాట. ఓకే, ఇప్పుడు ప్రభుపాల వారు ఇక్కడ ఉదాహరణ ఇస్తున్నారు చెరుకుంది. మీరు చెరుకుని తీసుకొని మీరు పళ్ళతోని కొరుక్కొని అందులోంచి చెరుకు రసం తీసుకొని తాగొచ్చు. పళ్ళతో మీరు చెరుకును కొరికితే ఏమొస్తుంది? చెరుకు రసం వస్తుంది. అంతేనా? అదే మిషన్లో పెడితే కూడా అందులో నుంచి వచ్చే చెరుకు రసమే, ఎలాగైనా వచ్చేది బయటికి చెరుకు రసం మాత్రం, చెరుకు నుంచి. దాన్ని ఎన్ని రకాలుగా బయటికి తీయవచ్చు, ఎన్ని రకాలుగా తాగొచ్చు, దీనిపైనే వ్యక్తులు పరిశోధన సమయం మొత్తం గడిపేస్తున్నారు. తేచండ వేగానుచరా పురంజనా పురం యదా హర్తుం ఆరేభిరే తత్ర ప్రత్యషేద ప్రజాగర. 15వ శ్లోకం. ఈ విధంగా గంధర్వరాజు అయిన చందవేగ ఆయన యొక్క అనుచరులని, ఆయన సైన్యాన్ని తీసుకొని పురంజనుడి యొక్క నగరాన్ని ఆక్రమించాడు. ఆక్రమణ చేశారు పురంజనుడి నగరానికి. అంటే పురంజనుడి నగరం అంటే శరీరం పైన ఆక్రమణ చేసింది సమయం. ఇది నడుస్తూనే ఉంది, పుట్టినప్పటి నుంచి ఆక్రమణ నడుస్తూనే ఉంది. అప్పుడు మన శరీరంలో ఉన్న 5 పడగల పాము, అదే ప్రాణవాయువు, 5 వాయువులు ఉంటాయి కదా, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన. ఈ ప్రాణవాయువులు మన ప్రాణాన్ని రక్షించడానికి, ఈ శరీరాన్ని ఎలాగైనా కాపాడడానికి సమయంతో పోరాడుతున్నాయి అన్నమాట. సో ఇది మనం పుట్టినప్పటి నుంచి నడుస్తుంది. మనం పడుకున్నప్పుడు మనం నిద్రపోతాం, కానీ ఈ ప్రాణవాయువు ఇది నిద్రపోదు, ఇది మన శరీరాన్ని కాపాడుతూ ఉంటుంది. ఈ విధంగా చిన్నప్పటి నుంచి ప్రాణవాయువు ఇలా సమయంతో పోరాడుతూ ఉంటుంది. కానీ ప్రాణవాయువు యొక్క శక్తి సమయానుసారంగా క్షీణించుకుంటూ పోతుంది. ప్రభుపాల్ గారు అంటున్నారు 50th ఇయర్, 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ శక్తి తగ్గిపోతుంది, ప్రాణశక్తి. సో ఆ తర్వాత వ్యక్తులు కూడా అంతగా ఎక్కువ ముందు శ్రమించిన విధంగా, యవ్వన వయసులో శ్రమించిన విధంగా, ముందు చిన్నతనంలో ఉన్నంత శక్తి ఎనర్జీ ఇప్పుడు తగ్గిపోతూ ఉంటుంది. మహా అంటే ఇంకో 5 సంవత్సరాలు, 50 55. అందుకనే గవర్నమెంట్ కూడా 55 60 వచ్చేసరికి రిటైర్మెంట్ ఇచ్చేస్తుంది. ఇంకా వీడు పనికిరాడు నాకు ఇంకా పనిచేయడానికి, సో వీడి రిటైర్మెంట్ ఇచ్చడం బెస్ట్, అనవసరంగా డబ్బులు దండగెందుకు అని. సో ఆయనకు రిటైర్మెంట్ ఇచ్చేస్తారు, ఎందుకంటే ఇంకా అతను పనిచేయలేడు, ముందు పనిచేసిన విధంగా అతను పనిచేయలేడు. సో ఆ విధంగా అందుకనే గవర్నమెంట్ కూడా రిటైర్మెంట్ ఇచ్చేస్తుంది. సో ప్రాణశక్తి అనేది తగ్గిపోతుంది వ్యక్తిలో సమయానుసారంగా, వృద్ధాప్యం వచ్చేసరికి చాలా తగ్గిపోతుంది. సో ఈ యొక్క ప్రాణవాయువు ఎంతో కష్టపడి ఫైట్ చేస్తుందన్నమాట. సప్తభీషతైరేకో వింశత్యాచతం సమాహ పురంజన పురాధ్యక్ష గంధర్వైర్యుయుధే బలి. సో 5 పడగల పాము, ఇది పురంజనుడి యొక్క నగరాన్ని కాపాడడానికి సర్వ ప్రయత్నాలు చేస్తుంది. ఈ గంధర్వులతో, ఈ గంధర్వ సైనికులతో పోరాడుతుందన్నమాట నిరంతరంగా. ఇలా ఎన్ని సంవత్సరాలు పోరాడుతుందంటే మొత్తం 100 సంవత్సరాలు పోరాడుతుందంట ఒక్కటే. మొత్తం 720 మంది సైనికులతో ఈ ఒక్క ప్రాణశక్తి అంటే 5 పడగల పాము 100 సంవత్సరాలు పోరాడుతుందంట. అంతే కదా, ఒక వ్యక్తి జీవించేది 100 సంవత్సరాలే కదా, దాని తర్వాత ఇంకా ఆ యొక్క గంధర్వ రాజు సైనికులు కలిసి హతమార్చేస్తారన్నమాట ఈ శరీరాన్ని. సో ఈ యొక్క పోరాటాన్నే మన బతుకు బతకడం కోసం పోరాటం ఇది జరుగుతుందన్నమాట నిరంతరం. సో ఎంత పోరాడినా కానీ యాక్చువల్లీ సమయం అనేది ఆత్మనైతే చంపలేదు, శరీరాన్ని నష్టపరిచేస్తుంది. శరీరాన్ని ఎలా నష్టం చేసేస్తుంది అంటే మొత్తం నగరాన్ని ధ్వంసం చేసేస్తుంది, అంటే శరీరాన్ని నాశనం చేసేస్తుంది అంటే ఇంకా ఈ ఆత్మ అంటే మన జీవాత్మ ఈ శరీరంలో నివసించలేదు, అందుకే ఈ శరీరాన్ని త్యాగించేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. దాన్ని మనం మృత్యు అంటాం, కానీ ఆత్మని ఏం చేయలేదు. అవునా, మనం ఇది భగవద్గీతలు ఎన్నోసార్లు చదువుకున్నాం, నజాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితావాన భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఈ యొక్క శరీరం నశించిపోతుంది కానీ ఆత్మ ఎప్పుడు నశించదు. సో ఇలా ఈ విధంగా ఈ పోరాటం ఏంటంటే శరీరాన్ని కాపాడడానికి ఎంతో పోరాడుతుంది ఈ ప్రాణశక్తి, కానీ 100 సంవత్సరాల తర్వాత ఓడిపోతుంది. క్షీయమానే స్వసంబంధే ఏకస్మిన్ బహుభిర్యుధా చింతాం పరాం జగామార్తః సరాష్ట్రపుర బాంధవ. ఈ విధంగా ఇలా ఒక్క ప్రాణశక్తి మాత్రమే, అంటే ఒక్క ఇక్కడ ఐదు పడగల పాము ఎంతోమంది సైనికులతో ఒక్కటే ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేయడంతో ఈ యొక్క సైనికులు చాలా శక్తివంతమైన వాళ్ళు, వాళ్ళని ఎవరు ఓడించలేరు కాబట్టి వాళ్ళనైతే ఓడించలేకపోతుంది ఈ పాము. సో అలా పోరాడి 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 కొన్ని సంవత్సరాల తర్వాత క్షీణించిపోతుంది తన శక్తి, ఈ పాము యొక్క శక్తి క్షీణించిపోతుంది. ఇది పురంజనుడి యొక్క బంధువులు చూడగలుగుతున్నారు. అయ్యో మన నగరాన్ని కాపాడే, ఈ యొక్క పాము యొక్క శక్తి క్షీణించిపోతుంది. సో మనని శత్రువుల నుంచి రక్షించే ఈ పాము ఇప్పుడు పోరాటంలో ఇప్పుడు విఫలమైపోతుంది అని గ్రహించి వీళ్ళందరూ ఇంకా టెన్షన్లో పడిపోయారనమాట. పురంజనుడు ఇంకా మిగతా ప్రజలందరూ కూడా టెన్షన్లో వచ్చేసారంట, నగరంలో ఉన్న వాసులందరూ కూడా. సో ఈ విధంగా ఒక వ్యక్తి పోరాడొచ్చు సమయంతో, కానీ ఎంతసేపు ఎంతకాలం, సమయమే గెలుస్తుంది ఫైనల్గా. సో వ్యక్తి ఒకరోజు ఓడిపోవాల్సిందే పోరాటంలో, ఎందుకంటే ఈ యొక్క మహా మీరు చాలా అదృష్టవంతులైతే 100 సంవత్సరాల వరకు పోరాడి ఈ శరీరాన్ని మీరు సమయం కాల ప్రభావంలో కాపాడగలరు కాల చండవేగుడి నుంచి, కానీ చాలామంది దానికన్నా ముందే శరీరాన్ని వదిలేస్తారు, శరీరం నాశనం అయిపోతుంది. మహా అంటే 100 సంవత్సరాల వరకు ఒక వ్యక్తి బతకొచ్చు అంతే. అందుకనే భక్తి వినోద్ ఠాకూర్ పాడుతున్నారు, వృద్ధ కాల ఆలోల సభ సుఖ భాగల. సో ఇలా వృద్ధాప్యం రాగానే ఒక వ్యక్తి భోగించాలనుకున్నా భోగించలేడు భౌతికంగా. అందుకనే ఆ సమయంలో వాళ్ళు ఆధ్యాత్మిక జీవితం వైపు ప్రయత్నిస్తారు. ఇప్పుడు ఎలాగో ఇంకా భోగించలేము, ఇంకేం చేయలేము, సరే ఇప్పుడు ధ్యానం చేసుకుందామని బయలుదేరతారనమాట. ఒకసారి ఇలా ధ్యానం చేసుకోవడానికి ఉద్దేశం కూడా సరే ధ్యానం చేసుకొని తద్వారా మనం ఇంకా మళ్ళీ శక్తిని పొంది మళ్ళీ భోగిద్దామనే ఉద్దేశం. సో ఇలాంటి ధ్యానము ఇదంతా అసలైన ధ్యానం కాదు, ఇదంతా ఫేక్. సో ధ్యానం అనేది వయస్సు ముసలితనం వచ్చేసిన తర్వాత, వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత అప్పుడు కూర్చొని నేను ఇప్పుడు భగవంతుడి పైన ధ్యానం చేసుకుంటాను, ఎందుకు ఇప్పుడు ఏం చేయడానికి సాధ కాదు కదా, అందుకనే కాదు. అలా అప్పుడు కాదు చేయాల్సిన ధ్యానం, ఇంకా ఎప్పుడు ఇంకా కుదరకపోతే ఇంక అప్పుడైనా చేయను కనీసం. కానీ చెప్పేది ఏంటంటే ఈ భగవద్భక్తిని మనము చిన్నతనం నుంచి యవ్వన వయస్సు నుంచి బాగా ఈ భగవంతుడి పైన ధ్యానం అనేది మనము ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి. డైరెక్ట్గా ఇప్పుడు చనిపోయే ముందు భగవంతుడి పైన ధ్యానం చేసుకుంటే అప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మన మనస్సు ఎన్నో విషయాలపైన ఆసక్తితో ఉంది. సో చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేయందే సడన్గా భగవంతుడి పైన భక్తి ధ్యానం అనేది చాలా కష్టం. సో అందుకనే ఒక వ్యక్తి ఆయన చిన్న వయసు నుంచి యవ్వన వయసు నుంచి ఈ భక్తి మార్గాన్ని అనుసరించాలి, భగవంతుడి పైన ధ్యానం చేసుకోవాలి. సో ఇవాళ రేపు ఫ్యాషన్ అయిపోయింది ధ్యానం చేసుకోవడం, కానీ అది ఒక ఫ్యాషన్ కాదు, ఇది జీవితంలో భగవంతుడి పైన ధ్యానం చేసుకునేది జీవిత పరమ లక్ష్యం. దీన్ని కోసం సాధన పుట్టినప్పటి నుంచే చేయాలి సాధన. కౌమారం ఆచరేత్ ప్రజ్ఞో. సో ప్రహ్లాద్ మహారాజ్ అంటున్నాడు, కౌమారం అంటే 5 ఏళ్ల వయసు నుంచే భగవంతుడు భక్తి చేసుకోవడం స్టార్ట్ చేయాలి, భగవంతుడి నామాన్ని జపించడం స్టార్ట్ చేసేయాలి, భగవంతుడి గురించి వినడం స్టార్ట్ చేసేసేయాలి, భగవంతుడి సేవ చేయడం స్టార్ట్ చేసేసేయాలి. అయ్యో ఇప్పుడే ఎందుకు, ఇప్పుడు ఇంకా చిన్నపిల్లలు ఇప్పుడు ఆడుకోవాలి చదువుకోవాలి, అమ్మో స్కూళ్ళు ఎగ్జామ్స్ చదవాలి చదవాలి చదవాలి, చదువుకోవడానికే సమయం లేదు, ఇంక భక్తి చేసుకోవడానికి ఎక్కడ సమయం ఉంది, ముందు చదువుకొని తర్వాత ఉద్యోగం తెచ్చుకొని తర్వాత పెళ్లి చేసుకొని తర్వాత పిల్లల్ని కనేసి వాళ్ళ పెళ్లిని చేసి తర్వాత ఏది చాతగాని సమయంలో అప్పుడు చేసుకోవచ్చులే భక్తి అని చాలామంది అనుకుంటారు, భక్తులే అనుకుంటారు చాలామంది. చెప్పాను కదా చాలామంది భక్తులే డిస్టర్బ్ చేయరనమాట వాళ్ళ పిల్లల్ని, అమ్మో ఇప్పుడు చదువుకుంటున్నారు, తల్లిదండ్రులు అయిపోతారు భక్తులు, పిల్లల్ని భక్తులుగా మార్చారనమాట. ఎందుకు, చదువులు డిస్టర్బ్ అయిపోతాయి, చదువులు డిస్టర్బ్ అవ్వకూడదు, అది అన్నిటికన్నా ముఖ్యమైనది. భౌతిక చదువులు భౌతిక కార్యాలు ఆధ్యాత్మిక కార్యాలయం భక్తి ఇవన్నీ తర్వాత చూసుకోవచ్చు, టైం ఉంటే తర్వాత చూసుకోవచ్చు అలా అనుకుంటారు. ఇది మూర్ఖత్వంలో మూర్ఖత్వం అనమాట. అన్నిటికన్నా ముఖ్యమైనది చిన్నతనం నుంచి ముసలోళ్ళు అయిన తర్వాత కాదు, అదే ఇక్కడ పదే పదే చెప్తారు ఇప్పుడు ప్రభుపాల వారు కూడా. సో చిన్నతనం నుంచి భక్తి చేసుకోవాలి. స్కూల్లో ఉన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైన కార్యం భక్తి, తర్వాత చదువులు, మిగతావన్నీ అవన్నీ కూడా జీవనోపాధి కోసం, జీవనోపాధి కోసం ఎన్నో చేసుకోవచ్చు, కానీ భక్తి అన్నిటికన్నా ముఖ్యమైనది. ఆ విషయాన్ని ఫస్ట్ తల్లిదండ్రులు పెద్దవాళ్ళందరూ గ్రహించాలి, భక్తులు గ్రహించాలి ముందు. దీంట్లో ఎప్పుడు కాంప్రమైజ్ చేసుకోకూడదు. సో ఇక్కడ నెక్స్ట్ శ్లోకం చూద్దాం. సయేవ పూర్యాం మధుబుక్ పంచాలేషు స్వపర్షది ఉపనీతం బలిం గృహణన్ స్త్రీజితో నావిదద్భయం. పురంజనుడు ఆ నగరంలో ట్యాక్స్ పన్ను వసూలు చేసుకొని పంచాల నగరంలో ఈ విధంగా ఇంకా ఇంద్రియంలో మైథున సుఖంలో భోగించడంలో నిమగ్నం అయిపోతున్నాడు. సంపూర్ణంగా ఈ స్త్రీ యొక్క వశంలో వచ్చేసి వశీభూతుడైపోయి స్త్రీకి అతనికి అర్థం కావట్లేదు, నా సమయం గడిచిపోతుంది, మృత్యువు దగ్గర పడుతుంది, ఇప్పుడు చచ్చిపోతాను అని. సో కొంతమంది ఏంటంటే ఇక్కడ పన్ను వసూలు చేయడం అంటే ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాల వారు, ఇలా రాజులు పన్ను వసూలు చేస్తారు యాక్చువల్లీ ప్రజల సంక్షేమం కోసం, సంక్షేమ కార్యక్రమాలు చేయడం కోసం, వాళ్ళకి భక్తిలో ఉన్నతి సాధించడం కోసం చేయాల్సిన కార్యక్రమాల కోసం. కానీ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏంటంటే చాలా మటుకు వాళ్ళు పన్నులు వసూలు చేసుకున్న ఆ పన్ను డబ్బుతోనే వాళ్ళు జీవిస్తున్నారు, అది వాళ్ళ జీవనోపాధి అనమాట. ఇలా జీవించడానికి పన్ను వసూలు చేస్తున్నారు, జీవించడానికంటే ముఖ్యంగా ఇంద్రియాలను భోగించుకోవడానికి వాళ్ళు ఉపయోగించుకున్నారు డబ్బుల్ని. సో ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకు అంటే వాళ్ళకి సిద్ధాంతం తెలియదు, జీవిత లక్ష్యం ఏంటంటే తెలియదు. అందుకనే చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఏ పని చేస్తున్నా, ఏ పెద్ద గవర్నమెంట్ ఆఫీషియల్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ప్రెసిడెంట్ అయినా, ప్రతి ఒక్కరు భగవద్గీత భాగవతం చదవాలి, తెలుసుకోవాలి జీవిత ఉద్దేశం ఏంటని. సో అది తెలుసుకుంటేనే వాళ్ళు సరిగ్గా వాళ్ళ కార్యాలు కర్తవ్యాలు చేయగలరు, లేకపోతే సమాజంలో ఇలాంటి సమస్యలే ఉంటాయి. పాయింట్ ఇదే. స్టార్టింగ్లోనే ప్రభుపాల ద్వారా రాస్తారు భాగవతంలో సమాజంలో ఎన్ని రకాల సమస్యలున్నాయి, ఎందుకంటే భాగవతం చదవట్లేదు కనుక జనాలు. భాగవతం చదవడం అనేది, భాగవతం యొక్క సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడం అనేది ప్రతి ఒక్కరికి అవసరం, ప్రతి మనిషికి, మనిషి అన్నవాడి ప్రతి ఒక్కరు చదవాలి. సో లేకపోతే ఇలాంటి కొంతమంది చాలామంది సిద్ధాంతాలు ఉంటాయి, భగవంతుడిని నమ్మరు, ఈ జీవితం తర్వాత ఇంకేం లేదు, అంతా అయిపోయింది కాబట్టి. చార్వాకమునియ ఒక అతను ఉన్నాడు, అతను నాస్తికుడు, అతను నమ్మడు అనమాట దీని తర్వాత ఇంకో జన్మ ఉందనేసి. అతని సిద్ధాంతం ఏంటంటే నువ్వు అడుక్కోనైనా సరే, సరే దొంగతనం చేసైనా సరే, ఎవరినైనా మర్డర్ చేసైనా సరే, ఎలాగైనా డబ్బులు సంపాదించుకో, ఎలాగైనా తినే వస్తువులు సంపాదించుకో, ఎలాగైనా భోగించుకో, ఎందుకు చచ్చిపోయిన తర్వాత అంతా ఫినిష్, సో ఎలా నువ్వు భోగిస్తే ఏంటి అని ఆయన సిద్ధాంతం అనమాట. సో ఈ విధంగా ఎవరైతే భౌతికంగా బాగా ఆసక్తితో ఉంటారో వాళ్ళ సిద్ధాంతం ఇలాగే ఉంటుంది. కాలస్య దుహిత కాచిత్ త్రిలోకీం వరమిచ్చతి పర్యతంతీన బర్హిష్మన్ ప్రత్యనందత కశ్చన. ఇక్కడ చెప్తున్నాడు, ఓ ప్రాచీన పరిస్థితి రాజా, ఆ సమయంలో ఈ కాలము యొక్క పుత్రి దుహిత అంటే డాటర్, దుహిత డాటర్, కాలం యొక్క పుత్రి కాలకన్య, ఆమె ఇప్పుడు నాకు భర్త కావాలి అని వెతుక్కుంటూ ముల్లోకాలు తిరుగుతుందంట. కానీ ఎవ్వరూ ఆమెని భార్యగా స్వీకరించట్లేదంట. ఈ విధంగా సో ఇది సారీ ఇక్కడ చెప్పే కాలకన్య ఎవరు అంటే వృద్ధాప్యం జర. సో ఎవరికి ఎవరు స్వీకరించరన్నమాట, వృద్ధాప్యాన్ని ఎవరు కోరుకోరు, వృద్ధాప్యం ఎవరికి వద్దు. సో ఈ కాలకన్యను ఎవరు స్వీకరించట్లేదు భార్య రూపంలో. ఆమె వివాహం చేసుకుందామని పతి కోసం వెతుకుతుంది, భర్త కోసం. సో జన్మ మృత్యు జర వ్యాధి ఇవి అసలైన సమస్యలు, ఇవి ఎవ్వరు కోరుకోరు, వృద్ధాప్యం ఎవరు కోరుకోరు, ఎవరు కావాలనుకోరు. అయినా కానీ దాన్ని ఎవరు కూడా దాని నుంచి తప్పించుకోలేరు. అందుకని ప్రభుపాల వారు ప్రతిసారి ఛాలెంజ్ చేస్తారు, నిజంగా నువ్వు సైంటిస్ట్వా, నిజంగా నీకు పరిశోధన తెలుసా, నువ్వు పెద్ద డాక్టర్వా అయితే నీకు దమ్ముంటే, నీకు ఎంత తెలివి ఉంటే అన్నీ ఉపయోగించుకొని కూడా నువ్వు వృద్ధాప్యాన్ని ఆపే చూద్దాం, ఆపలేరు. ఎన్నో రకరకాల వస్తువులను ఆవిష్కరిస్తున్నారు కానీ, తినడానికి తిరగడానికి సదుపాయాలని సృష్టిస్తున్నారు కానీ, వృద్ధాప్యాన్ని జన్మ మృత్యు జరా వ్యాధిని ఆపే సత్తా ఏ సైంటిస్ట్కి లేదు. అవునా? అంత సామర్థ్యం ఏ సైంటిస్ట్కి లేదు. నిజంగా ఎవడన్నా సైంటిస్ట్ సైంటిస్ట్ అని గొప్పగా చెప్పుకుంటే ఫస్ట్ మీరు అడగాల్సిన ప్రశ్న ఇది. నువ్వు నిజంగా సైంటిస్ట్ అయితే, నీకు నిజంగా దమ్ము ఉంటే, నిజంగా సత్తా ఉంటే, నీకు నిజంగా సైన్స్ తెలిస్తే, అప్పుడు నువ్వేం చేయాలి? జన్మ మృత్యు జరా వ్యాధిని ఆపేసి. సరే, నీకు జన్మ అంటే అర్థం కావట్లేదు, అది సమస్య ఏంటో చాలామందికి అర్థం కాదు. కనీసం వ్యాధి అయితే అర్థమవుతుంది కదా. సో ఇప్పటివరకు ఇప్పుడు కరోనా అందరినీ పీడిస్తుంది, ఆపేయండి. మరి వ్యాధి రాకుండా చేయండి. నిజంగా మీరు సైంటిస్టులు అయితే వ్యాధి రాకుండా ఇవాళ రేపు వ్యాధుల్నే వాళ్ళే సృష్టిస్తున్నారు ల్యాబుల్లో కొంతమంది. సో ఇలా వ్యాధిని నివారించడం ఇప్పటివరకు సైంటిస్టుల సామర్థ్యంలో లేదు, అది ఎప్పటికీ కాదు కూడా. మృత్యువుని ఎవరూ ఆపలేరు, వృద్ధాప్యాన్ని కూడా ఎవరూ ఆపలేరు, ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా ఆపలేడు. సో అది ఆపినప్పుడు ఒప్పుకుంటాం, నువ్వు నిజంగా నువ్వు సైంటిస్టు, నువ్వు గొప్పవాడివి అని, నీకు తెలివి ఉందని. సో దానికోసం కష్టపడాలి, దానికోసం కష్టపడమే ఈ భక్తి మార్గం. అసలైన సమస్యలు మనిషికి ఉన్న అసలైన సమస్యలు ఇవి, జన్మ మృత్యు జరా వ్యాధి. ఈ నాలుగిటి నుంచి బయటపడి దీని నుంచి తప్పించుకునే ఒకే ఒక మార్గం ఏంటంటే భక్తి చేసుకోవడం. సో ఇక్కడ బేసికల్లీ ఏంటంటే, వృద్ధాప్యాన్నే ఇక్కడ కాలకన్య జర లేకపోతే కాలం యొక్క పుత్రి అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. దుర్భాగ్యేనాత్మనో లోకే విశ్రుత దుర్భగేతి స యా తుష్టారాజర్షయేతు వృతాదాత్ పూరవేవరం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ జర ఎవరైతే కాలం యొక్క పుత్రి, ఆమె చాలా దుర్భాగ్యురాలు. దుర్భాగ్యేనాత్మను లోకే. సో ఎందుకు అంటే ఆమెను అందుకనే దుర్భాగ అన్నారనమాట, నువ్వు దుర్భాగ్యురాలివి అన్నారంట. ఆమె ఒకసారి మాత్రం ఎవ్వరు ఆమెను స్వీకరించట్లేదు, కానీ ఒక్కసారి మాత్రం ఒక రోజు ఒక రాజు ఆమెను స్వీకరించాడంట. స్వీకరించిన తర్వాత ఆమె ఆయనకి ఎంతో మంచి గొప్ప వరం కూడా ఇచ్చిందంట. సో ఇది మనకు హిస్టరీలో వస్తుంది, మన భాగవతంలోనే వస్తుంది, తర్వాత చర్చించుకుంటాం వేరే స్కందాల్లో ఈ స్టోరీ గురించి. ఇది ఎంతో దుర్భాగ్యురాలైనా కానీ ఈ జర వృద్ధాప్యం, ఆమెని ఒకసారి ఒక రాజు యయాతి అనే రాజు ఆమెను స్వీకరించాడు. ఎందుకు అంటే ఆ యయాతి యొక్క మామయ్య ఆయన శుక్రాచార్యుడు, ఆయనకి శాపం ఇచ్చాడు, నీకు వృద్ధాప్యం ఇప్పుడే వచ్చేస్తుందని. అందుకే అతనికి స్వీకరించాల్సి వచ్చింది శాప కారణంగా. దాని తర్వాత ఎందుకు అంటే యయాతి శుక్రాచార్య యొక్క కూతుర్ని వివాహం చేసుకున్నాడు, కానీ ఇంకొక ఆమె కూతురుతో పాటు ఇంకొక కూతురు యొక్క ఫ్రెండ్ ఉంటుంది, శర్మిష్ట, రైట్? సో ఆ కూతురు పేరు దేవయ అని, ఆమె పేరు శర్మిష్ట, కానీ శర్మిష్టతో కూడా సంబంధం పెట్టుకుంటాడు. అందుకనే అప్పుడు శుక్రాచార్య కూతురు వెళ్ళి తన తండ్రికి కంప్లైంట్ చేస్తే తన తండ్రి కోపంలో ఇతను వృద్ధాప్యం వచ్చేసేయాలని చెప్పించేస్తాడు. యయాతికి వృద్ధాప్యం వచ్చేస్తుంది. సో ఆ వృద్ధాప్యం తర్వాత ఆయన ఇంకా భోగించాలనుకుంటాడు యయాతి, ఈ వృద్ధాప్యంలో భోగించలేరు కదా. సో తన కుమారులు నలుగురు కొడుకులు ఉంటారు, వాళ్ళని అడుగుతారనమాట, మీరు ఎవరో ఒకరు, 5 మంది ఉంటారు, 5 మంది పుత్రులు ఉంటారు, ఎవరో ఒకరు వృద్ధాప్యాన్ని స్వీకరించండి అయ్యా, నేను ఇంకా భోగించాలనుకుంటున్నాను అంటే ఎవ్వరూ స్వీకరించరు. ఫస్ట్ సెకండ్ థర్డ్ కొడుకు ఎవరు, లాస్ట్ కొడుకు పురు ఆయన పేరు, ఆయన స్వీకరిస్తాడు. సరే నేను తీసుకుంటాను తండ్రి మీ వృద్ధాప్యాన్ని, మీరు ఇంకా బాగా భోగించండి, మైథున సుఖంలో జీవించండి అనేసి ఆయన వృద్ధాప్యాన్ని స్వీకరిస్తాడు. అందుకనే తర్వాత ఈ పురుకే, ఎందుకంటే తన తండ్రి యొక్క వృద్ధాప్యాన్ని తీసుకొని తండ్రిని సంతృప్తిపరిచాడు కనుక, ఈ పురుకి రాజ్యాన్ని అప్పగిస్తారన్నమాట, ఆయనే రాజుగా నియమిస్తారు. ఇంకా ఇలాంటి వేరే పుత్రులు ఉంటారు కదా, ఎవరైతే తండ్రి మాట వినరో అలాంటి వాళ్ళని భారతదేశం నుంచి దూరంగా పంపించేశారంట, వాళ్ళకి టర్కీ గ్రీస్ ఇటువంటి దేశాలకు రాజులుగా చేసి పంపించేశారంట దూరం. ఎనీవే, ఇప్పుడు ప్రభుపాల వారు ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, పురు ఈ విధంగా రాజు తన తండ్రి యొక్క రాజ్యం పొందినా కానీ అతను తన యవ్వనాన్ని త్యాగం చేసేసాడు కనుక, తన తండ్రికి ఇచ్చేసాడు కనుక, తన వృద్ధాప్యంలో ఉన్నాడు కనుక భోగించలేకపోయాడు అన్నమాట. సో ఉద్దేశం ఏంటంటే, ఇలా వృద్ధాప్యంలో భక్తి చేసుకొని ప్రగతి సాధించడం కొంచెం కష్టతరం, ఎందుకంటే ఆ సమయంలో శరీరం చాలా రకాల బాధల్ని ఇస్తుంది, చాలా రకాల కష్టాలను ఇస్తుంది. సో అందుకనే ఆ సమయంలో స్టార్ట్ చేయడం భక్తి చాలా కష్టంగా ఉంటుంది, ఇంకా ముందుకెళ్ళడానికి భక్తి మార్గం చాలా కష్టంగా ఉంటుంది. అందుకని ప్రభుపాల గారు అంటున్నారు, మీరు వృద్ధాప్యం వచ్చే వరకు ఆగకూడదు, దానికన్నా ముందే మీరు భక్తి మార్గంలోకి వచ్చేసేయాలి. ఎందుకంటే వృద్ధాప్యంలో భక్తి మార్గంలో ప్రగతి సాధించడం చాలా కష్టకరం, మీకు ఎంత ధనం సంపత్తి ఉన్నా సరే. అందుకనే ముఖ్యమైనది ఏంటంటే మనం చిన్నతనం నుంచి భక్తిలోకి రావాలి. ఒకవేళ మీరు అనిపించింది అనుకోండి, అయ్యో నేను లేట్ అయిపోయింది, నేను వచ్చాను, అట్లీస్ట్ మీ ఫ్యామిలీ వాళ్ళనన్నా, మీ పిల్లలనైనా, మీ మనమళ్ళనైనా, మనవరాళ్ళైనా, అందరినీ కూడా తొందరగా భక్తిలోకి తీసుకురావడానికి ప్రయత్నించండి. అదే మీ ముఖ్యమైన జీవిత లక్ష్యం పెట్టుకోండి. అప్పుడే కనీసం ఒక మంచి, నిజంగా మీ ఫ్యామిలీ వాళ్ళకి మేలు చేసిన వాళ్ళు అవుతారు మీరు. లేకపోతే మీరు ఎన్నో డబ్బులు సంపాదించి పెట్టినంత మాత్రం అది పెద్ద ఫేవర్ కాదనమాట. డబ్బులు ఈరోజు ఉంటే రేపు వెళ్ళిపోతాయి, కానీ అసలైన భక్తి అది మీ బాధ్యత అందరికీ పంచడం. కదాచిత్ ఆత్మనాస బ్రహ్మలోకాన్ మహింగతం వవ్రే బ్రహ్వ్రతం మాంతు జనా జానాతి కామమోహిత. సో నేను ఒకసారి, ఇప్పుడు నారదముని తన గురించి చెప్తున్నాడు, ఒకసారి నేను బ్రహ్మలోకం నుంచి ఇక్కడికి వచ్చాను, పృథ్వీలోకానికి వచ్చినప్పుడు ఆ సమయంలో ఈ కాలం యొక్క పుత్రి కాలకన్య ఆమె ఇలాగే తిరుగుతూ నన్ను కలిసింది. నేను ఇంకా బ్రహ్మచారిని అనేసి తెలుసుకొని నా పైన కామంతో పెళ్లి చేసుకోవాలని కోరుకుంది, నన్ను వివాహం చేసుకొని నన్ను అడిగింది. ఇప్పుడు నారదముని తన గురించే చెప్తున్నారు, అంటే నన్ను వచ్చి కూడా ఈ యొక్క జర లేకపోతే కాలకన్య నన్ను పెళ్లి చేసుకోవాలనుకుని నా దగ్గరకు వచ్చింది బ్రహ్మచారి ఇంకా అని. కానీ ఇప్పుడు నారదముని స్వీకరించడం అనమాట, ఆమెను నిరాకరిస్తాడు. సో ప్రభుపాల్ వారు చెప్తున్నారనమాట. సో అందుకనే బ్రహ్మచారులందరూ కూడా నారదముని యొక్క అడుగు జాడల్లో నడుచుకోవాలి అని ప్రభుపాల దగ్గర రాస్తున్నారు. సో ఇలాంటి ప్రపోజల్స్ని ఒప్పుకోకూడదు. ఎవరైతే చాలా భౌతికంగా ఆసక్తి ఉంటారో, ముఖ్యంగా మైథున జీవితం పట్ల ఆసక్తితో ఉంటారో, వాళ్ళకి వృద్ధాప్యం తొందరగా వస్తుందంట. వాళ్ళ జీవిత కాలం ఆయువు తొందరగా అంటే తగ్గిపోతుందంట, క్షీణించిపోతుందంట, ఎవరైతే ఎక్కువగా మైథునం చేయడం పట్ల ఆసక్తితో ఉండి చేస్తారో. మై సంరభ్య విపుల మదా చాపం సదుస్సహం స్థాతుం అర్హసి నైకత్ర మధ్యాచన విముకో ముని. సో నారదముని ఏం చెప్తున్నా అంటే, నేను ఆమె యొక్క ఆఫర్ని, ఆమె ప్రపోజల్ని, ఆమె ఇచ్చిన ఈ యొక్క ప్రస్తావనని నేను నిరాకరించేశాను. అది నిరాకరించడంతో ఆమెకు చాలా క్రోధం వచ్చేసింది, వృద్ధాప్యానికి లేకపోతే ఆ కాలకన్యకి జరకి ఎంతో కోపం వచ్చేసి నాకు శాపాన్ని ఇచ్చేసింది. ఏ శాపం ఇచ్చింది, ఎందుకంటే నేను ఆమె యొక్క ప్రస్తావన నిరాకరించాను అనేసి ఆమె అన్నది, నువ్వు ఎప్పుడు కూడా ఒక చోట ఎక్కువసేపు ఉండలేవు, ఒక చోట ఎక్కువసేపును నివసించలేవు అని శాపం ఇచ్చింది. ఇటువంటి శాపమే దక్ష ప్రజాపతి కూడా నారదమునికి ఇస్తాడు, ఇప్పుడు ఈమె కూడా ఇచ్చింది. సో ఇది నారదముని దీన్ని శాపంగా ఆయన తీసుకోలేదు, దీన్ని వరంగానే తీసుకొని, నేను ప్రచారం చేస్తూ, నేను తిరుగుతూ ప్రచారం చేసేవాడిని, ఒక చోట ఉండేవాడిని కాదు, ఎలాగో నాకు మంచిదే, దీని ద్వారా నేను ఎప్పుడు తిరుగుతూనే ప్రచారం చేస్తూనే ఉండొచ్చు. సో ఈ విధంగా విశ్వవ్యాప్తంగా ముల్లోకాలు తిరుగుతూ నారదముని ప్రచారం చేసుకుంటూనే దాన్ని ఒక వరంగానే స్వీకరించాడు, కానీ ఒక శాపంగా కాదనమాట. సో ఈ కాలకన్య యొక్క శాపం ఇది ఆయనకు వరంగా మారిపోయింది. ఇలా నారదముని ఇంకా ఆయన లాంటి భక్తులందరికీ కూడా, ఎవరైతే ప్రచారం చేస్తూ ఉంటారో తిరుగుతూ, వారికి ఇవన్నీ కూడా ఏ శాపం కూడా పనిచేయదు, వాళ్ళకి అది వరంగానే మారిపోతుంది. సో ఇలాంటి వాళ్ళు నారదముని ఇంకా ఆయనలాగా ప్రచారం చేసే శుద్ధ భక్తులందరి పైన ఇటువంటి శాపాలేమి లేకపోతే ప్రకృతి నియమాలు కూడా పనిచేయవు. తతో విహిత సంకల్ప కన్యక యవ్వనేశ్వరం మయోపదిష్టం ఆసాధ్య వవ్రే నాన్మ భయం పతిం. సో ఈ విధంగా నేను ఆమెను నిరాశపరిచాను. దాని తర్వాత నా యొక్క అనుమతితో ఆమె యవ్వనరాజు దగ్గరికి వెళ్ళింది, ఇప్పుడు ప్రపోజ్ చేయడానికి ఆయన దగ్గరికి వెళ్తుందనమాట, నన్ను ఇప్పుడు స్వీకరించు భర్త గాని. ఆ యవ్వన రాజు పేరు ఏంటంటే భయం. ఇంకా ఆమె ఇప్పుడు ఆయనను భర్తగా స్వీకరించింది. ఎవరు? కాలకన్య. సో ఇప్పుడు చూడండి, నారదమునికి ఆమె శాపం ఇచ్చినా కానీ, కాలకన్య నారదమునికి శాపం ఇచ్చినా కానీ, నారదముని మాత్రం ఒక పరమ వైష్ణవుడు గనక ఆయన ఎప్పుడూ దయాగుణంతో నిండి ఉంటాడు. ఎప్పుడు ఆయన ఇంకొకరికి మేలు చేయాలని కోరుకుంటాడు. అందుకనే ఇక్కడ ఈ కాలకన్యకు సూచించాడు, నువ్వు వెళ్ళి ఆ యవ్వనరాజు ఆయన భయాన్ని పెళ్లి చేసుకో, ఆయన్ని భర్తంగా స్వీకరించు అనేసి చెప్పేశాడు. సో ఇప్పుడు కూడా ఆయన ఆయన శాపించినా కానీ ఆయన మాత్రం ఆమె మెల్లునే కోరుకుంటున్నాడు అనమాట. ఇది భగవంతుడి యొక్క భక్తుల యొక్క గొప్ప లక్షణం. సో ఈ విధంగా ఎవరైనా సరే నారదుని యొక్క ఆదేశాలని పాటిస్తే వాళ్ళకి మేలే జరుగుతుంది. సో ఈ విధంగా ఇక్కడ మీరు భయాన్ని కూడా భగవంతుడి యొక్క భక్తుడి యొక్క కృప ద్వారా అధిగమించవచ్చు. మీరు భయాన్ని కూడా అధిగమించవచ్చు అంటే నిర్భయంగా మారచ్చు. భగవంతుడి యొక్క శుద్ధ భక్తులైన నారదుని వంటి ఆయన వంటి వ్యక్తుల యొక్క ఆదేశాన్ని పాటించి, ఋషభం యవనానాం త్వాం వృణే వీరేప్సితం పతిం సంకల్పస్త్వై భూతానాం కృత కిల నరిష్యతి. ఈ విధంగా యవ్వనరాజు దగ్గరికి వెళ్ళి కాలకన్య ఆమె ఇలా ఆయన్ని సంబోధిస్తున్నట్టు, ఓ మహావీరుడివి, నువ్వు గొప్ప వీరుడివి, అందరూ అంటరాని వాళ్ళు, నువ్వు చాలా గొప్పవాడివి, అందరికన్నా శ్రేష్ఠుడివి. నేను నాకు నీ పట్ల ప్రేమ పుట్టుకొచ్చింది. సో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్నే నా పతిగా స్వీకరించాలనుకుంటున్నాను. ఇలా నీతో నాకు ఇలా సంబంధం ఏర్పడితే ఇంకా నన్ను ఎవరు ఏమి నాకు ఆపద కలగదు అని ఆమె చెప్తుందన్నమాట. సో బేసికలీ ఇప్పుడు ఆమె, ఇప్పుడు నన్ను పత్నిగా స్వీకరించండి, భార్యగా స్వీకరించండి, నేనే మిమ్మల్ని పతిగా స్వీకరిస్తున్నాను, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ఇక్కడ యవ్వనరాజు భయానికి కాలకన్య ప్రపోజ్ చేస్తుందన్నమాట. సో ఈ యవ్వనానాం ఋషభం అంటే యవ్వనుల్లో శ్రేష్ఠుడు అని. మామూలుగా ఏంటంటే యవ్వన మ్లేచ్ఛ అనే శబ్దాలు ఉపయోగిస్తాం కదా, ఇవి ఎవరిని అంటాం, ఎవరిని ఉద్దేశం అంటాం? ఎవరైతే వైదిక సంస్కృతి సభ్యత నియమాలు వేదశాస్త్రాలను ఉండే విషయాల్ని పాటించరో వాళ్ళని యవ్వన మ్లేచ్ఛ అని అంటారనమాట. సో ఎవరైతే వైదిక సభ్యత వేదిక సంస్కృతి పాటించడం అంటే ప్రభుపాల వారు రాస్తున్నారు, ఎవరైతే పొద్దున్నే లేస్తారో అంటే బ్రహ్మముహూర్తంలో లేవడం. పొద్దున్న లేవడం అంటే 9 గంటలకు 10 గంటలకు కాదు, పొద్దున్న 4 ఇంటికి లేవడం. సో పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో లేచి, సూర్యోదయం అయ్యకన్నా ముందే లేచి స్నానం చేసి హరే కృష్ణ మహామంత్ర జపం చేసి మంగళారతి చేసుకోవడం, దాని తర్వాత విగ్రహాలకి మంగళారతి చేయడం, దాని తర్వాత వైదిక శాస్త్రాలు ఇలాంటి భాగవతం ఇటువంటి గ్రంథాలని శ్రవణం చేయడం, భగవంతుడికి భోగ నైవేద్యాలు పెట్టడం, అలంకరణ చేయడం, తర్వాత ప్రసాదాన్ని సేవించడం. సో ఈ విధంగా ఎవరైతే కార్యాలు చేస్తున్నారో దాని తర్వాత ఇంకా దినం ఏం చేస్తాం, ఓకే పొద్దున అయిపోయింది మార్నింగ్ ప్రోగ్రామ్, దాని తర్వాత మందిరంలో ఉండేవాళ్ళు మందిరం నడపడానికి మందిరానికి కావాల్సిన ఖర్చులు దానికోసం వాళ్ళు ప్రయత్నించాలి, మందిరాన్ని నడపడానికి శ్రమించాలి, దానికోసం ఫండ్స్ కలెక్ట్ చేయాలి. ఒకవేళ మీరు గృహస్థులైతే అప్పుడు మీరు మీ యొక్క బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఏ వర్ణాశ్రమం దాని ప్రకారంగా మీరు ఏ జాబ్స్ ఏ ఆక్యుపేషన్ ఏ కార్యాలు చేస్తున్నారో ఆ కార్యాలు చేసుకొని దాని తర్వాత ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించడానికి ప్రయత్నించాలి. ఈ విధంగా జీవిస్తే దాన్ని వైదిక సభ్యత సంస్కృతి ప్రకారం జీవిస్తున్నట్టు, లేదంటే మీరు మెలైచ్ఛా యవ్వనులే. అంటే చాలామంది ఏమనుకుంటారంటే, మనకు ముందు అర్థం ఏంటంటే, ఓ వేరే పాశ్చాత్య దేశాల్లో ఉండేవాళ్ళు, అమెరికాలో ఉండేవాళ్ళు, లేకపోతే యూరోప్లో ఉండేవాళ్ళు, వాళ్ళని మెలైచ్ఛలు యవ్వనులు అంటారు, లేకపోతే వేరే మతం వాళ్ళను, ఎవరైతే హిందువులు కాదు వాళ్ళని మెలైచ్ఛలు యవ్వనులు అంటారు అని మీరు అంటారు అది ముందు అన్నారు అని అనొచ్చు, ఎవరైనా వాదించవచ్చు. కానీ ఇక్కడ ప్రభుపాల గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మీరు ఎక్కడ పుట్టారు, ఏ దేశంలో పుట్టారు, ఏ జాతిలో పుట్టారు, ఏ కులంలో పుట్టారు, ఏ మతంలో పుట్టారు అనేది ముఖ్యం కాదు. ముఖ్యమైనది ఏంటంటే మీరు వైదిక సంస్కృతి సభ్యత శాస్త్రాల్ని, గురువు సాధు శాస్త్రాల్ని అనుసరిస్తున్నారా లేదా మీ జీవితంలో, గురువు సాధు శాస్త్రాల అనుసారంగా మీరు జీవిస్తున్నారా లేదా, ప్రతిరోజు మంగళారతి చేస్తున్నారా, ప్రతిరోజు హరే కృష్ణ మంత్రం జపం చేస్తున్నారా, భగవంతుడి భక్తి చేసుకుంటున్నారా, ఇది ముఖ్యమైనది. ఇది ఎవరైనా ఎక్కడైనా చేస్తే వాళ్ళు వైదిక సంస్కృతి సభ్యతని పాటిస్తున్న వాళ్ళే. మీరు ఇండియాలో పుట్టి, భారతదేశంలో పుట్టి, మీరు ఎంత పవిత్ర స్థలాల్లో జన్మించినా కానీ ఒకవేళ మీరు వైదిక సంస్కృతి సభ్యత పాటించట్లేదు, భగవంతుడికి భక్తి చేసుకోవట్లేదు, హరే కృష్ణ మామంత్రం జపం చేయట్లేదు, ఇలా ప్రభుపాద గారు చెప్పిన విధి విధానాన్ని మీరు పాటించట్లేదు అనుకోండి, అప్పుడు మీరు మిలేచ్చ యవనులే. అంటే మీరు భారతదేశంలో పుట్టి, హిందూ ధర్మంలో పుట్టి, మీరు బ్రాహ్మణ కులంలో పుట్టి కూడా మీరు ఒకవేళ భగవంతుడికి భక్తి చేసుకోకపోతే మీరు మిలేచ్చ యవనులే, మీరు బ్రాహ్మణులు కారు. కానీ ఒకవేళ చండాలుడైనా సరే, ఒకవేళ భగవంతుడు నామాన్ని జపిస్తే మాత్రం అతను బ్రాహ్మణుడికైనా శ్రేష్ఠుడు, బ్రాహ్మణుడికైనా శ్రేష్ఠుడు, బ్రాహ్మణుడికన్నా కూడా శ్రేష్ఠుడు అనే విషయాన్ని మనకు పదే పదే భాగవతంలో చెప్పారనమాట. ఎందుకంటే ఇలాంటివి మన మైండ్లో తప్పుడు ఉన్నాయన్నమాట, తప్పుడు స్క్రిప్ట్స్ ఉన్నాయి చిన్నప్పటి నుంచి. సో మలేచ్ఛా యవనుడు అనేది భారతదేశం నుంచి బయట ఉన్న వాళ్ళు కాదు, ఎక్కడున్నా సరే వైదిక సంస్కృతి సభ్యత పాటించకపోతే, భగవంతుడి భక్తి చేసుకోకపోతే అతను మలేచ్ఛ యవనుడే. భారతదేశంలో పుట్టినా, బయట పుట్టినా, ఎక్కడ పుట్టినా, ఒకవేళ బయట వాళ్ళు కూడా అమెరికాలో పుట్టినా, యూరోప్లో పుట్టినా, చండాలుడు పరివారంలో పుట్టినా, ఒకవేళ అతను భక్తి చేసుకుంటే, హరినామాన్ని జపిస్తే అతను వైష్ణవుడు, బ్రాహ్మణుడి కన్నా కూడా శ్రేష్ఠుడు అనే విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇదే చాలా ఇంపార్టెంట్. మనకి చైతన్య మహాప్రభు ఇదే శిక్షణ ఇచ్చాడు, అందరూ ఆచార్యులు వైష్ణవాచార్యులు ఈ శిక్షణను ఇచ్చారు. సో ఈ విధంగా ఇక్కడ మనకి చెప్తారన్నమాట, ఒకవేళ ఒక వ్యక్తి కృష్ణ భావనామృతంలో జీవిస్తే మాత్రం ప్రభుపాద గారు అంటున్నారు, ఆ వ్యక్తి ఎప్పుడు ఒక యవ్వన వయసులో ఉన్న వ్యక్తిలాగా ఉత్సాహంతో ఎప్పుడు కార్యాలు చేసుకుంటూనే వెళ్ళిపోవచ్చు, భక్తి కార్యాలు. ఒకవేళ అతను 75-80 ఏళ్ళు వచ్చినా సరే, ఈ కాలకన్య ఒక వైష్ణవుడిని ఎప్పుడు కూడా ప్రభావితం చేయలేదు. ప్రభుపాల ద్వారా ఒక ఉదాహరణ ఇస్తున్నారు, శ్రీల కృష్ణదాస్ కవిరాజ గోస్వామి. ఆయన చైతన్య చరితామృతాన్ని ఎప్పుడు రచించారో తెలుసా? ఆయన చాలా వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, ఆయనకు ఆల్మోస్ట్ 100 ఏళ్ళు అప్పుడు. ఆ సమయంలో ఆయన చైతన్య చరితామృతాన్ని రచించాడు. మీరు చూస్తే చైతన్య చరితామృతం ఎంత అద్భుతంగా రచించాడు ఆయన, ఎంత అద్భుతమైన కవిత్వము, ఎంత వర్ణన చైతన్య మహాప్రభు యొక్క చరిత్ర ఎంత విస్తృతంగా చేశారో, ఎంత పెద్ద కావ్యం రచన చేశాడు అతను చైతన్య చరితామృతాన్ని. ఆయన 100 ఏళ్ల సంవత్సరాల వయసులో ఆయన చేశాడు. అంటే ఆ 100 ఏళ్ళ వృద్ధాప్యం ఆయన్ని ఏమాత్రం ఆయన భగవంతుడి సేవ చేసుకోవడానికి అది ఆటంకి కాదనమాట. ఒక 100 ఏళ్ల వయస్సు అతను నార్మల్గా సేవ చేయలేడు. ఇంకా ఉదాహరణ ఎందుకు, మనకు ప్రభుపాల ద్వారే ఉన్నారు. ప్రభుపాల వారు స్వయంగా 70 సంవత్సరాల వయసులో భారతదేశాన్ని వదిలి అమెరికాకు వెళ్ళి మొత్తం విశ్వవ్యాప్తంగా 108 మందిరాలని స్థాపించాడు. 1,000,000 మంది, 1,00,000 మందిని భక్తులుగా మార్చేశారు. సో ఆయనను వృద్ధాప్యం ఆయన 70-80 ఏళ్ళ వయసులోనే చేశాడు ఇవన్నీ. సో వృద్ధాప్యం ఉన్నా కానీ ఆయన భగవంతుడి సేవకు మాత్రం అది ఆటంకి ఇబ్బంది కలిగించలేదు. సో భగవంతుడి యొక్క భక్తులకు మాత్రం వృద్ధాప్యం అనేది ఎప్పుడు కూడా భగవంతుడి సేవ చేసుకోవడానికి, ప్రచారం చేసుకోవడానికి, లేకపోతే వాళ్ళు చేసే భక్తికి మాత్రం ఆటంకి కలిగించదు. సో అలా ఇంకా రూప గోస్వామి, సనాతన గోస్వామి వాళ్ళు కూడా గవర్నమెంట్ జాబులు వదిలేసే తర్వాత వృద్ధాప్యంలో ఎన్నో సేవలు చేశారు. భగవంతుడు గొప్ప గొప్ప నిర్మాణాలు చేశారు, మందిరాల నిర్మాణాలు, బృందావనాలు, ఎన్నో పుస్తకాలు రచించారు. అవునా? సో ఎంతోమందికి మార్గదర్శనం చేశారు, ప్రచారం చేశారు, భగవంతుడి యొక్క లీలాస్థలిని వెతికి తీశారు, బయటికి స్థాపించారు, పునర్స్థాపించారు. సో ఇలా మన ఆచార్యులు కూడా ఎన్నో కార్యాలు చేశారు. అందుకే శ్రీనివాస ఆచార్య ఆయన షడగోస్వామి అష్టకంలో రాస్తారు కదా, నానా శాస్త్ర విచారణైక నిపుణౌ సద్ధర్మ సంస్థాపకౌ లోకానాం హితకారిణౌ త్రిభువనే మాన్యౌ శరణ్యాకరౌ రాధాకృష్ణ పదారవింద భజన నందేన మత్తాలికౌ వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ. సో ఇలా ఆయన మన 6 షడగోస్వాముల్ని ఆయన ప్రశంసిస్తూ ఇలా ఆయన షడ్ గోస్వామి అష్టకం రాశారు. సో ఈ విధంగా నారదమునిని అనుసరించే భక్తులు శిష్యులు అందరూ కూడా ఇలా నారదముని యొక్క ఆదేశానుసారంగానే ఆయనే రాశాడు పంచరాత్రిక విధి. ఈ యొక్క మనకు రెండు విధులు ఉంటాయి, నారద పంచరాత్ర మనం పాటిస్తాం, పంచరాత్రిక విధి నారదుడు ఎలా చెప్పాడో అలాగే భగవంతుడిని ఆరాధించుకోవడం, భగవంతుడి యొక్క విగ్రహారాధన పద్ధతిని నేర్పించింది మనకు నారదముని పంచరాత్రిక విధి, ఆయనే ఫాలో అవుతాం మనం. ఇంకోటి భాగవత విధి. భాగవత విధి అంటే శ్రవణం, కీర్తనం, స్మరణం, ప్రచారం ఇవన్నీ. ఇంకా పంచరాత్రిక విధి అంటే విగ్రహార్థన ఎలా చేసుకోవాలో, అంటే మిగతా ఉన్నాయి కదా, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదం. సో ఇవన్నీ నవవిధా భక్తిలో కొన్ని భాగవత విధి, కొన్ని పంచరాత్రిక విధి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నది ఎక్కడి నుంచి, నారదుని నుంచి. సో అందుకనే అదేంటి మీరు అంటున్నారు వృద్ధాప్యము కాలకన్నే ఏం చేయలేదు భక్తుల్ని అంటే, భక్తులు కూడా ముసలాళ్ళు అయిపోతారు కదా, భక్తులు కూడా వృద్ధాప్యం వచ్చేస్తుంది కదా, భక్తులు కూడా ఒకరోజు చచ్చిపోతారు కదా అంటే, అవును భక్తులకు కూడా వృద్ధాప్యం వస్తుంది, భక్తులు కూడా వృద్ధులు అవుతారు, కానీ ఆ వృద్ధాప్యం కారణంగా మృత్యు వచ్చినా సరే, ఆ వృద్ధాప్యం వచ్చినా మృత్యు వచ్చినా కానీ అది వాళ్ళని వాళ్ళలో భయాన్ని పుట్టింపచేయలేదు, వాళ్ళకి భయం అనేది కలగదు. వృద్ధాప్యం వచ్చినా మృత్యు వచ్చినా వాళ్ళు భయపడరు. సో ఒక సాధారణ వ్యక్తి వృద్ధాప్యాన్ని చూసి భయపడిపోతాడు, అయ్యో ఇప్పుడు నేనేం చేయలేకపోతున్నాను ఫ్రస్ట్రేట్ అయిపోతాడు, లేకపోతే మృత్యు వచ్చేస్తే భయపడతాడు, అయ్యో నా ప్లాన్స్ అన్నీ ఖతమైపోతాయి ధ్వంసం అయిపోతాయని. కానీ ఎవరైతే ఇలా భక్తులు ఉంటారో ఈ కాలకన్య ఈ భక్తుల ఒక భయాన్ని తొలగించేస్తుంది. ఇప్పుడు ఈ కాలకన్య అంటే వృద్ధాప్యం వచ్చినా కానీ ఆ వ్యక్తి భయపడ్డు, భయం అనేది వెళ్ళిపోతుంది భక్తుడి యొక్క నుంచి. ఎందుకంటే భక్తుడికి తెలుసు నేను చనిపోయినా ఏం జరుగుతుంది, భగవద్ధామానికి వెళ్ళేది, అక్కడికి వెళ్ళినా నేను భగవంతుడి సేవ చేసుకుంటాను, ఇక్కడున్నా భగవంతుడి సేవ చేసుకుంటాను. సో నేను డిప్రెస్ అవ్వడానికి ఫ్రస్ట్రేట్ అవ్వడానికి ఏం లేదు, అక్కడ ఏదో కోల్పోతున్నానా, ఏం కోల్పోవట్లేదు, కాబట్టి నేను నిర్భయంగా ఇంకా ఈ శరీరం లేకుండా ఆధ్యాత్మిక శరీరంలో భగవంతుడికి సేవ చేసుకోవచ్చు, కాబట్టి ఇంకా ఆనందంగా ఉంటాడు ఒక వ్యక్తి. ఒక భక్తుడు వృద్ధాప్యం కానీ మృత్యు వచ్చినా కానీ ఆనందంగా దాన్ని స్వీకరిస్తాడు, ఎందుకంటే ఆయన తెలుసు దీని తర్వాత కూడా నేను భగవంతుడి భక్తే చేసుకుంటాను. ద్వావిమావను శోచంతి బాలావసత్ అవగ్రహౌ యల్లోక శాస్త్రోపనాంతం నరాతి న తదిచ్చతి. ఇంకా ఇక్కడ చెప్తున్నారు నారదముని, ఎవడైతే దాన ధర్మాలు చేయడో, దాన ధర్మాన్ని ఎవరైనా దానమిస్తే స్వీకరించడో, అటువంటి వ్యక్తి తమో గుణంలో ఉన్నట్టు మనం గుర్తించాలి. అటువంటి వ్యక్తి అనుసరించే మూర్ఖత్వం, అటువంటి వ్యక్తులు మూర్ఖులు తప్పకుండా, అలాంటి వాళ్ళు చాలా పశ్చాత్తాపడతారు, లేకపోతే చాలా బాధను అనుభవించాల్సి వస్తుంది. అంటే బేసికల్లీ ఏంటంటే మన శాస్త్రాల ప్రకారం వ్యక్తి దాన ధర్మాలు చేయాలన్నమాట, చేయకుంటే బాధపడాల్సిందే. యస్ శాస్త్ర విధి ముసృజ్య వర్తతే కామకారత నసా సిద్ధిం ఆప్నోతి న సుఖం నా పరాంగతి. ఇలా మీరు శాస్త్రాల అనుసారంగా దాన ధర్మాలు కార్యక్రమాలు చేయకపోతే మీరు ఈ జీవితంలో వచ్చే జీవితంలో ఎప్పుడు సుఖాన్ని అనుభవించలేరు అని మన శాస్త్రాలు చెప్తున్నాయి, భగవద్గీత చెప్తుంది. అందుకనే ముఖ్యంగా గృహస్థులు, క్షత్రియులు, లేకపోతే ఎవరైతే లీడర్లు, నాయకులు, రాజకీయవేత్తలు ఎవరైనా సరే నాయకులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇలా దాన ధర్మాలు చేయాలి. ఇందులో ఒకటి ఏంటంటే, ఒకవేళ ఒక స్త్రీ వచ్చేసి వాళ్ళని అడిగింది అనుకోండి, నాకు మీరు నన్ను మీరు ఒక స్త్రీని భార్యగా స్వీకరించండి, నన్ను మీరు భార్యగా స్వీకరించండి అని ఒక స్త్రీ వచ్చి కోరుకుంటే, నిరాశ్రయులైన స్త్రీ, సో అటువంటి స్త్రీ యొక్క కోరికను స్వీకరించి ఇలాంటి వాళ్ళు ఆమెకు ఆశ్రయం ఇచ్చి ఆమెను భార్యగా స్వీకరించాలి. సో అందుకని ఇక్కడ కాలకన్య ఇప్పుడు యవనరాజు దగ్గరికి వచ్చి చెప్తుందన్నమాట. సో అందుకే యవనరాజు కూడా ఓకే, ఇప్పుడు నారదుని చెప్పాడు, గురువు సాధుశాస్త్రాలు చెప్తున్నాయి ఇవి, సో ఇలా ఒక స్త్రీ వచ్చి ఇలా శరణు కోరుకుంటే మనం శరణు ఇవ్వాలి అనేసి అందుకనే ఆమెను స్వీకరించాడంట. అతో భజస్వ మాం భద్ర భజంతి మే దయాం కురు ఏ తావాన్ పౌరుషో ధర్మో యదార్థానను కంపతే. కాలకన్య అంటుందన్నమాట ఇక్కడ. కాలకన్య ఏం చెప్తుందంటే, ఓ రాజా, ఇప్పుడు నేను మీ ముందున్నాను మీకు సేవ చేయడానికి, దయచేసి మీరు నా పైన దయ చూపించి, కృప చూపించి నన్ను స్వీకరించండి. ఇది ఒక మంచి రాజు యొక్క కర్తవ్యం. ఇలా ఎవరైనా ఎంతో ఆపదలో ఆశ్రయాన్ని కోరి వస్తే వారికి ఆశ్రయం కలిగించడం ఇది మీ ధర్మం అని ఆమె ఇప్పుడు ఇలా నివేదించుకుంటుందన్నమాట యవనరాజుకి. సో అందుకని యవనరాజు సరే ఇది నారదముని యొక్క ఆదేశం, గురు శాస్త్ర ప్రకారం కూడా ఇలా ఎవరైనా స్త్రీ వచ్చి శరణు కోరుకుంటే శరణు ఇవ్వాలి నేను రాజుగా అనేసి ఆయన స్వీకరించాడంట. సో ఇలా నారద ముని యొక్క ఆదేశాలను అనుసరిస్తే ఎవరైనా సరే భక్తులుగా కూడా మారిపోవచ్చు, యవ్వనలు మెలేచ్చలు కూడా ఈ భక్తులుగా మారిపోవచ్చు. అందుకనే ఈ చైతన్య మహాప్రభు మనకు కోరుకున్నది ఏంటంటే ఈ కృష్ణ చైతన్యాన్ని ఈ భక్తి మార్గాన్ని సంపూర్ణ విశ్వవ్యాప్తంగా ఉన్న అందరికీ, పాశ్చాత్య దేశాల్లో కూడా అన్ని దేశాల్లో అన్ని రకాల వ్యక్తులు మెలేచ్చలు యవ్వనులు అందరికీ ప్రచారం చేయమని చెప్పారు. అదే మనం చూస్తున్నాము ఇక్కడ కృష్ణ భావనామృతంలో ఉండే ప్రచారకులు అందరికీ ప్రచారం చేస్తున్నారు. తద్వారా మనం చూస్తున్నాం ఇక్కడ ప్రభుపాల ద్వారా రాస్తున్నాం, మేము చూస్తున్నాం ఇక్కడ సాక్షాత్తుగా యవ్వనులు మిలేచ్చలు వీళ్ళందరూ కూడా భక్తి మార్గంలోకి వచ్చి భక్తులుగా మారిపోతున్నారు. ఇదంతా నారదముని యొక్క కృప, పంచరాత్రిక విధిని అనుసరిస్తున్నారు దాని యొక్క శక్తి అని ఇక్కడ చెప్తున్నారు. కాలకన్యోదితవచో నిశమ్య యవ్వనేశ్వర చికీర్షుర్దేవ గుహ్యం సస్మితం తామ భాషత. సో కాలకన్య ఏం చెప్తుందంటే ఇక్కడ ఈ కాలకన్య చెప్పిన విషయాల్ని వినేసి ఈ యవ్వనరాజు నవ్వుతూ, సరే ఇదే దైవం కోరుకున్నదైతే నేను తప్పకుండా ఈమెను స్వీకరించాలి అనేసి ఇప్పుడు కాలకన్యతో ఇలా మాట్లాడుతున్నాడు. సో చేతనం చరితామృతంలో రాశారు, ఏకలే ఈశ్వర కృష్ణ ఆరస్వభృత్య జారయచ్చన ఛాయసే తైచ్య కర నృత్య. భగవంతుడు ఈశ్వరుడు ఒకడే కృష్ణుడు, ఆయన ఎలా మన పైన మనను ఎలా నృత్యం చేస్తే మనం అలా నృత్యం చేస్తాం అంతే, మనం నిమిత్త మాత్రం మాత్రం. అలాగే యవనరాజులా అనుకుంటున్నాడు, ఇదే దైవ నిర్ణయం అయితే నేను స్వీకరిస్తానని. సో నేను కూడా కృష్ణుడు యొక్క సేవకుడిని. సో వీళ్ళందరూ కూడా కృష్ణుడు సేవకులే కనుక ఆయన ఇప్పుడు సరే ఈ కాలకన్యను నేను స్వీకరించాలని కోరుకుంటే ఆ దైవం భగవంతుడు నేను అదే స్వీకరిస్తాను అని. సో ఈ విధంగా కాలకన్యను స్వీకరించి కాలకన్యను ప్రతి దగ్గర ప్రవేశపెట్టి ప్రతి చోట ప్రవేశపెట్టి కాలకన్య ద్వారా ఈ సేవ చేయించుకోవడానికి నేను ఈ సేవ చేయించుకుంటాను, ఎందుకంటే ఈయన పని అదే కదా. సో ఇప్పుడు అందుకనే ఈ కాలకన్యను కూడా నేను సేవలో పెట్టుకోవచ్చు అనేసి స్వీకరించడంట. ఈ సేవ ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ పాయింట్ ఉంటుంది ఈ యొక్క తాత్పర్యంలో, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అర్థం చేసుకోవడానికి. దీని తర్వాత అయిపోతుంది వేరే, ఇంకా రెండు మూడు శ్లోకాసే ఉన్నాయి. సో పాయింట్ ఏంటంటే ఇదేంటి కాలకన్యను ఎలా సేవలో పెట్టవచ్చు అనుకున్నాడు ఈ యవనరాజు అంటే, ఆయన ఇది దైవానుగ్రహంగా ఎలా స్వీకరించాడంటే, ఒక వ్యక్తి ఎవడైనా తెలివిన వ్యక్తి అయితే ఎప్పుడు వృద్ధాప్యం రాగానే కొంచెం ఆ వ్యక్తిలో ఏంటంటే కొంచెం భయం పుట్టుకొస్తుంది. చాలామంది జీవితాంతం భక్తి చేసుకోకుండా కానీ వృద్ధాప్యంలో భక్తి చేసుకోవాలని కోరిక పుట్టేస్తుంది. ఎందుకు? భయం, వృద్ధాప్యం వచ్చేసింది ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత చచ్చిపోతాను, దాని తర్వాత ఏమవుతుంది నా పని, నాతో పాటు ఏమీ తీసుకెళ్ళలేను, ఏమొస్తుంది నాతో పాటు, నేను చేసుకున్న భక్తి మాత్రమే. అప్పుడు కొంచెం జ్ఞానోదయం భయం కలిగి భక్తి చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. అంటే కొంతమంది ఉన్నారనమాట వాళ్ళు వృద్ధాప్యం వచ్చేవరకు భక్తి స్టార్ట్ చేయరు. సో అలాంటి వాళ్ళు కనీసం కొంతమంది ఉంటారు, వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా భక్తి చేసుకుని అలాగే చచ్చిపోతారు పశువుల్లాగా. కానీ ఎవరైతే తెలివైన వ్యక్తి, సేన్ మ్యాన్ అని ఇక్కడ రాశారు, బుద్ధిన వ్యక్తి, తెలివైన వ్యక్తి ఏంటంటే వృద్ధాప్యం రాగానే కొంచెం అప్రమత్తం అయిపోతాడు. ఓ ఇప్పుడు నేను ఇంకా నా భౌతిక కార్యాలను కొంచెం తగ్గించి రిటైర్మెంట్ తీసుకొని ఇప్పుడు భక్తి చేసుకోవాలి సంపూర్ణంగా అని కొంచెం బుద్ధిన వాడు ఎవరైనా భక్తి చేసుకుంటాడు భయంతో. సో ఈ విధంగా బుద్ధున వాడు భక్తి చేసుకుంటాడు. ఇది ఈ విధంగా నేను కాలకన్యను కూడా సేవలో పెట్టచ్చు భగవంతుడి సేవలో అని అనుకున్నాడంటే యవనరాజు. మయా నిరూపితస్తుభ్యం పతిర్ ఆత్మ సమాధిన నాభినందంతి లోకోయం త్వామభద్రామ సమ్మతాం. సో యవనరాజు చాలా ఆలోచించి చించి దాని తర్వాత ఆయన చెప్పాడనమాట కాలకన్యకి, నేను ఇప్పుడు నీ కోసం ఒక భర్తని ఎన్నుకున్నాను. యాక్చువల్లీ నువ్వు చాలా దుర్భాగ్యురాలివి, ఇంకా చాలా అమంగళం, ఇనాస్పీషియస్. సో అందుకనే ఎవ్వరు నిన్ను కోరుకోరు, నువ్వంటే ఎవరు ఇష్టపడరు. సో నిన్ను భార్యగా ఓడి స్వీకరిస్తారు అని ఇప్పుడు యవనరాజు కాలకన్యకి చెప్తున్నాడు. సో ఇప్పుడు యవనరాజు ఆలోచిస్తున్నాడు ఈమెను ఎలా స్వీకరించాలి ఈమెతో అని. ఇప్పుడు ఎలాగైనా సరే బెస్ట్ యూజ్ ఆఫ్ బ్యాడ్ బార్గెన్, అని ఆలోచిస్తున్నాడు. ఈమెను కూడా ఎలాగైనా సేవలో పెట్టేసి ఈమెను కూడా నేను ఈమె ద్వారా కూడా నేను ఏదో ఒక సేవ తీసుకుంటానని. సో కాలకన్య ద్వారా ఈ విధంగా ఒక వ్యక్తిలో వృద్ధాప్యం వచ్చేసిందనుకో, అప్పుడు అతనికి ఆ భయంతో అయ్యో ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుందేమో, అట్లీస్ట్ ఇప్పుడైనా నెక్స్ట్ జీవితంలో సరిగ్గా వచ్చేటట్టుగా దానికోసం భక్తి చేసుకోవాలి అని వ్యక్తి భక్తి చేయడం ఆరంభిస్తాడు. సో ఈ విధంగా నేను ఒక వ్యక్తిలో భక్తి చేయడానికి ఆరంభించడానికి ఆ భయాన్ని సృష్టించవచ్చు. దానికోసం ఈ వృద్ధాప్యాన్ని అంటే కాలకన్య నేను ప్రయోగించుకోవచ్చు అని ఆమెను స్వీకరించడానికి ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు. త్వం అవ్యక్తగతిర్భుంక్ష్వ లోకం కర్మ వినిర్మితం యాహి మే ప్రత్తనాయుక్త ప్రజానాశం ప్రణిష్యసి. ఈ యొక్క భౌతిక ప్రపంచం అంతా భౌతిక కార్యాలతో నిండిపోయింది ప్రపంచం అంతా కూడా. అందుకనే నువ్వు ఇలా కర్మకాండీలు అంటే కర్మలు భౌతిక కర్మల్లో నిమగ్నమైపోయిన జనాల్ని ఎవరినైనా అటాక్ చేయొచ్చు. ఎవరినైనా నువ్వు అటాక్ చేసేసి వాళ్ళని ఇంకా ఆ యొక్క సైనికుల సహాయంతో నీకు ఏమాత్రం వాళ్ళు వాళ్ళని అంటే వాళ్ళ నుంచి నీకు ఎదురుదాడు ఏం పెద్ద ఉండదు, ఈజీగా వాళ్ళని హతమార్చేయచ్చు నువ్వు, ఇదే నీ సేవ అని చెప్తున్నాడు అనమాట. సో ఈ విధంగా ప్రభుపాల ద్వారా అంటున్నారు కర్మ ఈ మొత్తం ప్రపంచమంతా కర్మ వినిర్మితం అంటే రకరకాల కర్మాలతో నిర్మించిపోయింది. అంటే మీరు చూసేవన్నీ కూడా ఎన్నో రకాల కర్మలు కర్మకార్యాల ద్వారా అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ యొక్క ప్రపంచంలో పెద్ద పెద్ద హైవేలు ఉన్నాయి, మంచి మంచి మోటార్ కార్లు, పెద్ద పెద్ద బంగ్లాలు, మంచి మంచి సువిధలు, భౌతిక సువిధలు, పెద్ద పెద్ద బిజినెస్లు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీసు, ఇలా ఎన్నో మీరు చూస్తున్నారు. ఇవన్నీ ఏంటివి? కర్మ వినిర్మితం. కొంతమంది వ్యక్తులు కాగా కర్మలు చేసి ఇవన్నీ నిర్మించారు, అవునా? సో ఇవన్నీ ఎందుకు? బాగా భోగించడం కోసం. నూనం ప్రమత్త కురుతే వికర్మ, సారీ నూనం ప్రమత్త కురుతే వికర్మ యదింద్రియ ప్రీతయ ప్రణోతి నస్సాదు మన్యేయత ఆత్మనోయం అసన్నపి క్లేశద ఆసదేహ. సో ఇలా భగవంతుడి సారీ ఆధ్యాత్మికత నేను ఆత్మ అనే విషయాన్ని తెలుసుకోలేక కొంతమంది భౌతిక కార్యాలు పట్ల ఆసక్తితో అన్ని రకాల పాపకార్యాలు ఇంద్రియ తృప్తి కోసం చేస్తారు. ఈ విధంగా సమయాన్ని వాళ్ళ జీవితాన్ని నష్టం చేసుకుంటున్నారు. నెక్స్ట్ జీవితంలో దాని ఫలితాన్ని అనుభవించి ఎంతో పాపయోనిలో జన్మిస్తారు. సో అందుకనే ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు ఎలా నేను చాలా సుఖాలతో భౌతిక సుఖాలతో సువిధలతో జీవించాలి, ఎందుకంటే ఈ శరీరం ద్వారా ఎన్నో రకాల బాధలు వస్తాయో బాధ రాకుండా ఎలా జీవించాలని ప్రయత్నిస్తున్నారు. అందుకనే కదా ఎన్నో రకాల హాస్పిటల్ ఉన్నాయి, ఎన్నో రకాల ఇన్సూరెన్స్ స్కీములు ఉన్నాయి, ఎన్నో రకాల కార్యాలయాలు ఉన్నాయి. ఎందుకు? ఎందుకని శరీరాన్ని కాపాడడానికి లేకపోతే శరీరానికి సుఖాన్ని ఇవ్వడానికి. కానీ అయినా కానీ ఎవ్వరూ ఆనందంగా లేరు. ప్రతి ఒక్కరి ప్రయత్నం ఏంటంటే ఈ శరీరం ద్వారా దుఃఖం రాకుండా ఉండడానికి చేసే ప్రయత్నమే వాళ్ళు ఆనందంగా ఊహించుకొని జీవించేస్తున్నారు ఈ జీవితంలో. సో అందుకనే యవనరాజు అనుకున్నాడు ఈ కర్మీలందరినీ కూడా, ఇలాంటి కర్మీలందరినీ కూడా ఈ కాలకన్య ద్వారా వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తాను, మీరు ఎన్నో భౌతిక ప్రగతి సాధించారు కదా, ఇదంతా కూడా దేనికి పనికిరాదు, ఒక్క క్షణంలో అంతా ఫినిష్ అనేది తెలియజేస్తాను వాళ్ళకి ఈ కాలకన్య ద్వారా అని అనుకున్నాడంట. ఇప్పుడు ఆమెకేం చెప్తున్నాడంటే ప్రజ్వారోయం మమ భ్రాత పంచమే భాగిని భవ చరామ్యు భాభయాం లోకేస్మిన్ అవ్యక్తో భీమ సైనిక. సో యవనరాజు ఏమంటాడంటే ఇతన్న బ్రదరు, ఈ బ్రదరు ఆయన పేరు వచ్చేసి ప్రజ్వర, నా యొక్క భ్రాత, నా భ్రాత ప్రజ్వర, ఇప్పుడు నేను నిన్ను నా చెల్లెలిగా స్వీకరిస్తున్నాను, సిస్టర్, నువ్వు నా సిస్టర్. ఇప్పుడు మీ ఇద్దరిని కూడా నా యొక్క సైన్యం ఎంతో భయంకరమైన శక్తివంతమైన సైన్యంతో మీ ఇద్దరిని కూడా పంపిస్తున్నాను, ఈ యొక్క ప్రపంచంలోకి వెళ్ళండి అండ్ ఇలాంటి కర్మీలందరినీ కూడా అటాక్ చేసి ఆక్రమణ చేసి ఫినిష్ చేసేయండి. సో ఇక్కడ ఏంటంటే బేసికల్లీ ఇప్పుడు వీళ్ళు యవ్వనరాజు కదా, యవ్వనులు అంటే ఏంటి, వేదిక సభ్యత సంస్కృతి ఏం పాటించరు. సో ఆమెను భార్యగా కూడా స్వీకరించాడు, ఆమె చెల్లెలుగా స్వీకరించాడు. ఎందుకంటే యవ్వనులు ఏంటంటే, యవ్వనులు మిలేచ్చులు ఏంటంటే వీళ్ళు సభ్యత సంస్కృతి ఉండదు, వాళ్ళు చెల్లెలు తల్లులు లేకపోతే భార్యలు ఏ స్త్రీతో కూడా అన్ని రకాల అక్రమ సంబంధాలు పెట్టుకుంటారనమాట. సో వాళ్ళకి తేడా చూపించరు, అదే యవ్వన లేకపోతే మిలేచ్చల యొక్క సంస్కృతి. సో అందుకే ఇక్కడ అతను ఈమెను భార్యగా కూడా చెల్లెలుగా కూడా స్వీకరించేశాడు. సో ఇదంతా కూడా. కానీ ఆయన నారదమునికి గౌరవం చూపించాలని ఆయన మాట విని స్వీకరించాడు. కానీ అతను యవ్వనుడు కనుక అతని యొక్క సంస్కృతి సభ్యత ప్రకారమే అతను వ్యవహరిస్తున్నాడు. ఇంకా ప్రజ్వర అని ఇక్కడ చెప్పారు, నీ తమ్ముడు అంటే నీ బ్రదరు, నా బ్రదరు ప్రజ్వర. ఈ ప్రజ్వర అంటే విష్ణు జ్వర, అంటే చనిపోయేటప్పుడు మన శరీరంలో చాలా జ్వరం వస్తుందంట. 107 degrees టెంపరేచరు, ఆ టెంపరేచర్ని ప్రజ్వర అంటారు. ఆ టైంలో చచ్చిపోతాడు వ్యక్తి ఆ టెంపరేచర్కి. సో యవ్వనరాజు యొక్క ఇప్పుడు బ్రదరు ప్రజ్వర, ఆయన సిస్టరు కమ్ వైఫ్ కాళ్ళకన్య అంటే వృద్ధాప్యం, ప్రజ్వర అంటే జ్వరం. ఇంకా వీళ్ళ సైనికులు, యవ్వనరాజు యొక్క సైనికులు వీళ్ళందరూ కలిసి, యవ్వనరాజు, యవ్వనరాజు అంటే ఏంటి, ఆయన అంత సంస్కృతి సభ్యత ఏముందన్నమాట, నాన్ హైజీనిక్ కండిషన్స్ అంటే అంత హైజీనిక్ కండిషన్స్ కాదు, అంటే చాలా పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయన్నమాట. సో ఇలా నాన్ హైజీనిక్ కండిషన్స్ అంటే సంస్కృతి సభ్యత లేకుండా అవైద్య స్త్రీ సంఘం, ఇంకా ఎంతో పెద్ద జ్వరం ప్రజ్వరం, తద్వారా ఒక వ్యక్తికి వాళ్ళు మృత్యువుని తీసుకొచ్చేస్తారు వీళ్ళందరూ కలిసి. సో ఈ విధంగా ఆ వారి యొక్క భౌతిక ఆశయాల్ని, భౌతిక ప్రగతిని, భౌతిక కార్యాలని అంతా చిన్నాభిన్నం చేసేస్తారు. ఈ విధంగా ఒక వ్యక్తికి మృత్యువు వస్తుంది. సో ఈ విధంగా ఒక కర్మి, ఒక భౌతికవాది ఈ విధంగా చచ్చిపోతాడు. కానీ ఈ జ్వర నారదుముని లేకపోతే పుశుద్ధ భక్తుల్ని ఏమి చేయలేదు అనే విషయం మనం ఆల్రెడీ చర్చించుకున్నాం. దాంతోనే ఈ యొక్క అధ్యాయాన్ని ముగిస్తున్నారు ఈ పాయింట్ ప్రభుపాల్ వారు. సో ఇక్కడ మనం కూడా ముగిద్దామంట, ఈ అధ్యాయం ముగిసిపోతుంది దీంతో. సో నెక్స్ట్ అధ్యాయంతో మనము మరి పురంజనుడు ఇప్పుడు చచ్చిపోతాడు కదా, చచ్చిపోయిన తర్వాత నెక్స్ట్ జన్మ ఏమెత్తుతాడు, ఏం జరుగుతుంది, నెక్స్ట్ జన్మ నెక్స్ట్ అధ్యాయంలో ఉంది. నెక్స్ట్ జన్మలో మళ్ళీ స్త్రీగా జన్మిస్తాడనమాట నెక్స్ట్ జన్మలో పురంజనుడు. ఎందుకలా, ఏం జరిగింది దాని తర్వాత అనే కథని మనము రేపు చర్చించుకుందాము. అప్పటి వరకు సెలవు. అందరికీ ధన్యవాదాలు. శిల ప్రభుపాదకి జై, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జై, సమవేద గౌరవ భక్త వృందికి జై, నితాయి గౌర్ సిద్ధనాథ్ ప్రేమానందే హరి హరి బోల్.